సర్వానిష్టనివారకం శుభకరం పింగాక్షమక్షాపకం సీతాన్వేషణతత్పరం కపివరం కోటీందుసూర్యప్రభం లంకాద్వీపభయంకరం సకలదం సుగ్రీవ సంవానితం దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్సదోతం భజే. సమస్త సన్మంగళాని సంతు. భక్తులకు ఆధ్యాత్మిక భావన, తద్వారా వచ్చేటటువంటి జ్ఞానం, దానివల్ల వచ్చే దివ్యానందం ఇంక దేనివల్ల రావు. వీటన్నిటినీ సామాన్య మానవుడి దగ్గర నుంచి మహాపండితుడి వరకు అందరికీ అందించడానికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అసలు హనుమంతుడు అంటేనే ఆ రూపం చూస్తే మనకి నవ్యానందం నిత్యానందం రెండూ కలుగుతాయి. ఇద్దరు గురించి చెబుతూ పురాణాలలో వాళ్ళు పరమ సుందరులు అన్నారు. అందులో ఒకడు గణపతి, రెండోవాడు హనుమంతుడు. నిజానికి వీళ్ళ రూపాలు చూస్తే విచిత్రంగా ఉంటాయి, కానీ వాళ్ళంతటి సుందరులు లేరట. గజముఖుడు గణపతి, కానీ ఆయన్ను చూస్తే ఇంకా 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 చూడాలని దేవతలు కూడా పులకరించిపోయేవారు అని మనకి గణేశ పురాణం, బ్రహ్మవివర్త పురాణంలో ఉన్న గణేశఖండం, శివపురాణంలో ఉన్న కుమారఖండం అన్నీ చెబుతున్నాయి. ఇంకా హనుమంతుడు, ఆయన వానరముఖుడు, తోకతో ఉంటాడు, అయినా పరమసుందరుడు. అందుకే సుందర హనుమద్రామాయణంలో సుందరి సుందర కపిహి అన్నారు. అందగాళ్లల్లో కల్లా బాగా అందవాడు ఈ హనుమంతుడు అని. ఇటువంటి హనుమంతుడి యొక్క రూపంలో ఆ ధ్యానంలో చాలా విచిత్రమైన శుభలక్షణాలు ఇమిడి ఉన్నాయి. ముందుగా హనుమంతుణ్ణి ధ్యానం చేస్తే ఏ లాభం ఉందో తెలుసుకుందాం. బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమత్ స్మరణాత్ అంటే హనుమంతుని స్మరించడం వల్ల. హనుమత్ శబ్దం హనుమత్తు ఉంది, హనుమత్తు రెండూ సమానమే. ఛందస్సు కోసం ఒక్కొక్కప్పుడు దీర్ఘం, ఒక్కొక్కప్పుడు హ్రస్వం వాడుకుంటూ ఉంటాం. హనుమత్ స్మరణాత్ అంటే హనుమంతుని స్మరించడం వల్ల. భవేత్ కలుగుతుందిట, కలుగుతాయి. ఏమేం కలుగుతాయి వరసగా అంటే, ముందు బుద్ధి, తెలివితేటలు వస్తాయి. ఈ సృష్టి మొత్తం బుద్ధి మీద ఆధారపడి ఉన్నది. ఒక్క తెలివి, సరి అయినటువంటి తెలివి ఉంటే దానితో ప్రపంచం జయించవచ్చు, కొత్త పదార్థాలు సృష్టించవచ్చు. బుద్ధి బలం వల్లే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాను అని చెప్పాడు మనకి. మొత్తం అన్ని పురాణాలలోనూ సృష్టికర్తకి బుద్ధి ప్రధానమైన ధనము అని చెప్పారు. కాబోయే బ్రహ్మ హనుమంతుడంటే నవమ బ్రహ్మ కాబోతున్నాడు. ఆయన అనుగ్రహం ఉంటే మనకి సక్రమమైన బుద్ధి వస్తుంది. సరి అయిన తెలివితేటలు ఉంటాయి. తెలివితేటలు ఉండడం వేరు, ఈ తెలివితేటల్ని ఎలా వాడాలో అలా వాడడం వేరు అన్నమాట. తెలివితేటలతో లోకాలు నాశనము చేయొచ్చు, లోకాలని రక్షించనువచ్చు, సృష్టి చెయ్యనువచ్చు. సృష్టి చేసి రక్షించడానికి కావలసిన తెలివితేటలు హనుమంతుడిస్తాడు. అందుకే మొదటి లక్షణం బుద్ధి. హనుమంతుడి యొక్క స్మరణ వల్ల బుద్ధి కలుగుతుంది. బుద్ధి బాగుంటే యోగాభ్యాస తత్పరుడవుతాడు. బుద్ధి యోగప్రదాత్రి అంటాడు పరాశరుడు. అంటే బుద్ధి వల్ల యోగం పెరుగుతుంది. యోగం పెరిగితే ఆరోగ్యం వస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఈ మూడింటిని పెంచేది బుద్ధి. అటువంటి బుద్ధిని హనుమంతుడు ఇస్తాడు. ఎప్పుడైనా చూడండి, అందుకే హనుమంతుడు తరచుగా ధ్యానముద్రలో ఉన్న పటాలు మన ఇంట్లో పెట్టుకుంటామే. హనుమంతుడు మహాయోగి. సహస్రార కమలంలో నిరంతరం బ్రహ్మానందం పొంది ఆ ఆనందం ద్వారా చిరజీవయ్యినవాడు ఆయన. అటువంటి తెలివితేటలు మనకిస్తాడు. రెండవది బలం. బలము అనగానే పశుబలం అని కాదు అక్కడ ఉద్దేశం. బలములు రెండు రకములు, శారీరక బలము, మానసిక బలము. శరీర బలం వ్యాయామాదుల ద్వారా సంపాదించవచ్చు, కానీ మానసిక బలం లేకపోతే శరీర బలం వల్ల ఏమీ లాభం లేదు. ఒక ఎస్ఐ గారి ఇంట్లో దొంగలు పడ్డారట. ఆయన డిఎస్పి గారికి కంప్లైంట్ చేశాడు, మా ఇంట్లో దొంగలు పడ్డారండి, మొత్తం సామాన్లన్నీ పట్టుకుపోయారండి అన్నట. ఆ సమయానికి నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నానండి అన్నాడు. మరి ఇంట్లో ఉంటే దొంగలను ఎదుర్కోలేదేమంటే భయం వేసిందండి అన్నాడు. నీకు సర్వీస్ రివాల్వర్ ఇచ్చాం కదా అంటే నయ్యం, అది వాడి కనపండిస్తానేంటండి, అది కూడా ఎత్తుపడువాడు, పరుపు కింద దాచేశానన్నట. తెలివితేటలు అలా ఉన్నాయి వాడికి. శారీరక మానసిక బలములు రెండూ లేకపోతే ఆయుధములున్నా ఉపయోగం లేదు, ఎన్ని శక్తులున్నా ఉపయోగం లేదు. కాబట్టి శరీరంతో బాగా వ్యాయామం ద్వారా బలం సాధించినా మనస్సు సుదృఢంగా లేకపోతే, మానసిక ధైర్యం లేకపోతే అటువంటి వాడికి ఆయుధాలున్నా ఒకటే, శరీరం ఉన్నా ఒకటే. అందువల్ల హనుమంతుడు శారీరక మానసికములైనటువంటి శక్తులు ప్రసాదిస్తాడు, ఆ రకమైన బలం ఇస్తాడు, అబలుణ్ణి సబలుణ్ణి చేస్తాడు. హనుమంతుడి స్మరణ చేసి 15 మైళ్ళు 25 మైళ్ళు పాదయాత్ర చేసిన భక్తుల్ని నేను ఎరుగుదును, స్వయంగా చూశాను కాబట్టి చెబుతున్న మాట ఇది. ఇక యశ మూడవది, కీర్తిని పెంచుతాడు, సరి అయిన కీర్తినిస్తాడు. మానవుడు తన ప్రవర్తన ద్వారా లోకంలో ఎక్కడ ఎవరి ద్వారా ఎలా గౌరవం పొందాలో ఆ గౌరవం హనుమంతుని యొక్క స్మరణ వల్ల, హనుమంతుని ఉపాసన వల్ల వస్తుంది. తర్వాతది ధైర్యం, ధీరుడు చేసే పని ధైర్యం అన్నమాట. ఏ పనన్నా బాగా ఆచితూచి చేసి తద్వారా వీడు నిజమైన కార్యకర్త అనిపించుకోవడానికి కావలసిన శక్తిని ధైర్యం అంటారు. అటువంటి ధైర్యం ఇస్తాడు ఆయన. తర్వాత నిర్భయత్వం, కొంతమందికి అన్ని శక్తులు ఉంటాయి, ఇలా చేస్తే ఏమవుతుందో అలా చేస్తే ఏమవుతుందో అని పీకులాట ఉంటుంది. ఈ పీకులాటని భయము అన్నారు. అన్ని శక్తులు ఉన్న ఉపయోగం ఏముంది? నేను ఈ మాట మాట్లాడితే లోకంలో చెడ్డ పేరు వస్తుందేమో, ఒకవేళ అనగపోతే ఏమొస్తుందో, ఇటు పెడితే ఏ ప్రమాదము, అటు పెడితే ఏం ప్రమాదము అనుకుని ఇంట్లోంచి బయటకు కదలడానికి కూడా అనుక్షణము వారం వర్జ్యం పంచాంగం చూసుకోకుండా కదలలేని భయస్థులు చాలామంది ఉన్నారు జీవితంలో. అటువంటి వాళ్ళందరూ హనుమంతుణ్ణి ఉపాసన చేస్తే అన్ని పనులు నిర్భయంగా చేయగలుగుతారు, భయాన్ని తొలగించుకుంటారు. అందువల్ల హనుమంతుడి యొక్క ప్రధాన లక్షణం నిర్భయత్వం. ఆపై అరోగత, రోగం లేకుండా చేస్తాడు ఆయన. శరీరానికి మనం తీసుకునే ఆహారాదుల వల్ల రోగాలు వస్తున్నాయి, మన ప్రవర్తనే మనకు కొంత రోగం తెచ్చిపెడుతోంది. సక్రమంగా తినకపోవడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తాగడం, వేళకి నిద్రకుపోకపోవడం, క్రమశిక్షణ లేకపోవటం, ఇవన్నీ అనారోగ్యాలు ఇస్తాయి. హనుమంతుడి యొక్క ఉపాసన ముందు క్రమశిక్షణ నేర్పిస్తుందిట, తద్వారా రోగం లేకుండా చేసుకుంటాడు. ఇంకెంతకంటే భయంకర రోగం మానసిక రోగం. పక్కవాడికి రూపాయి వస్తే ఏడ్చేవాడు, ఇతరులకు పేరు వస్తే ఏడ్చేవాడు, ఇతరులకు అంతకంతకీ పదవులు మొదలైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటే దుఃఖం చెందుతూ ఉంటామే, ఈ దుఃఖమే పెద్ద రోగం అన్నారు. ఈర్ష్య, అసూయ మొదలైన వాటి వల్ల వచ్చే రోగం ఇంక దేనివల్ల రాదు. అందులో అసూయ మరీ ప్రమాదమైనది. అసూయ అంటే అసలు అర్థం ఏమిటంటే, సాధారణంగా అసూయ అంటే ఈర్ష్యకి పర్యాయ పదంగా వాడుతున్నారు ప్రజలు, అది కాదు. అసూయకి నిర్వచనం చెప్పారు, గుణేషు దోషారోప అసూయ. మంచి గుణములలో చెడ్డని ఆరోపించడం అసూయ. ఎవడో ఒక వ్యక్తి అన్నదానం చేస్తున్నాడు అనుకుందాం. అన్నదానం చేయడం చాలా మంచిది కదా, అయ్యా అన్నదానం చేస్తున్నారని పొగడ్డం పోయి అసూయ కలిగిన వాడు ఏం చేస్తాడు, ఆ ఇంట్లో బియ్యం మిగిలిపోయేయండి, అవన్నీ పుచ్చిపోతున్నాయి, అందుకని ఏం చేయాలో తెలియక అన్నదానం చేశాడు అని ఒక అభాండం వేశాడు. అన్నదానం చెయ్యడం అనే ఒక మంచి పనిలో లేనిపోని దోషాన్ని ఆరోపించడాన్ని వెతకడాన్ని అసూయ అంటారు. ఇక మీదట గుర్తుపెట్టుకోండి, అసూయ అంటే ఇదన్నమాట. ఏదో వేసవికాలంలో చలివేంద్రం పెడితే ఆయనకి ఏముందండి, ఓట్లు కోసమని చలివేంద్రం పెట్టాడండి అంటే అది అంతకంటే అన్యాయం ఉందా? వాడు ఏ ఉద్దేశంతో చేయని, జలదానం చేయడం మంచిది, అది మనం మర్చిపోకూడదు. ఎవడైనా ఒక గొప్ప పని చేస్తే వీలున్నంత వరకు ప్రశంసించు, అంతేగాని అందులో చెడ్డ వెతకడానికి ప్రయత్నించకు. ఆ చెడ్డ వెతకడం గురువులు చూసుకుంటారు ఆ పని. అంచేత ఇలా గుణములలో దోషమును ఆరోపిస్తే అసూయ అంటారు, దీనివల్లే రోగాలు వస్తాయట మనకి. మహాభారతంలో సభాపర్వంలో కృశించిపోయి వేడెక్కిపోయిన శరీరంతో మంచం మీద ముసుగుతని పడుకున్నాడు దుర్యోధనుడు మయసభ నుంచి వచ్చాక. ఎందుకు వీడికి అనారోగ్యం వచ్చిందో వైద్యులకు అంతు పట్టల. శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు వచ్చారు. ఏమిటయ్యా ఇలా శరీరం సలసలసల మరిగిపోతోంది, కాగిపోతోంది, ఏడుస్తున్నావు, పడుకున్నావు, అన్నం సహించట్లేదంటే వాడు ఏమన్నాడో తెలిసిన సభాపర్వంలో నన్నయ్య గారు రాసిన పద్యం ఇది. అతుల పరాక్రమార్జితములైన ధనంబుల పేర్మిజేసి ఉన్నతులగుచున్న పాండునరనాథ తనూజుల లక్ష్మి నాక సమ్మతమయిసూ వెలింగే. విను మాతుల మానధనాఢ్యుడైన భూపతి సహియంపనోపునే. సపత్నుల వృద్ధియు ఆత్మహానియున్. మామ నీకేం చెప్పమంటావు? పాండవులు తమ పరాక్రమంతో తమ శక్తులతో కాండవప్రస్థం అంతా తగలబెట్టి కాండవనమంతా ఇంద్రప్రస్థమని ఒక నగరం కట్టుకున్నారు, మైసభ ఏర్పాటు చేసుకున్నారు, బాగా సంపదలు సంపాదించారు. వాడు కష్టపడి సంపాదించారని వాడే ఒప్పేసుకున్నాడు. అతుల పరాక్రమ ఆర్జితములైన ధనంబుల పేర్మి చేసి తమ సాటిలేని పరాక్రమంతో సంపాదించిన డబ్బుతోటి ఉన్నతులగుచున్న అంతకంతకి గొప్పవాళ్ళు అయిపోతున్నారు. ఎవరు? పాండు నరనాథ తనూజులు. మహారాజు పాండురాజు గారి కొడుకులు పాండవులు. వాళ్ళ యొక్క లక్ష్మి నాకు అసమ్మతమై అస్సలు నాకు సహించలేకపోతున్నాను అన్నాడు. వాళ్ళు కష్టపడి సంపాదించిన ధనంతో పేరు తెచ్చుకుంటూ ఉంటే, అంతకంతకి ఆనందం పొందుతూ ఉంటే చూచి మనస్సు చివుక్కుమంటుంది, కుళ్ళిపోతున్నాను, ఆ కుళ్ళు వల్లే నాకు రోగం వచ్చిందన్నాడు. ఆయన సూవెలింగి అన్నాడు. అసూయి వచ్చేసింది నాకు. ఇప్పుడు నా రోగానికి గల కారణం ఏమిటనమాట? కేవలం ఆ ఈర్ష్య, అసూయ. దీనివల్ల తిండి సహించట్లా జ్వరం పెరిగిపోతుంది. మహాత్మా, మేనమామ, శకుని, నీకు ఒక విషయం తెలియందేముంది? ఆత్మాభిమానం కలిగిన రాజు శత్రువులు అభివృద్ధి చెందుతూ తాను తగ్గిపోతూ ఉంటే తట్టుకోగలడా? అదే నా పరిస్థితి అన్నాడు. ఇది మనందరికీ ఒక గుణపాఠం. ఎవడైనా కష్టపడి పేరు తెచ్చుకున్న, సంపదలు సంపాదించిన ఆనందించు, లేకపోతే మాట్లాడుకోరుకో. దానికి కుళ్ళిపోతే ఇదిగో శరీరం కృషిస్తుంది, చిట్ట చివరికి పతనం తప్పదు. దుర్యోధనుడు అందుకే దుర్మరణం పాలయ్యాడు. కేవలం వాడు దుర్మరణం పాలవ్వడానికి గల కారణం ఈ మానసిక రోగమే, ఇతరుల యొక్క అభివృద్ధిని సహించలేకపోవటమే. దానివల్లే చిట్ట చివర ఏకాదశాక్షౌహిణీసుడై పెంపున పొంపిరి పోవున పొడమిరేడు వెనుక ఒక్కండును తన లేక ఏకాకి అయిపోయే అని తిక్కనగారు శల్యపర్వంలో చిట్ట చివరి అధ్యాయంలో చెబుతాడు. పదకొండ క్షౌహిణీల సైన్యం తన వెనక వస్తూ ఉంటే టీవీగా యుద్ధరంగంలోకి వెళ్ళగలిగిన మహావీరుడు దుర్యోధనుడు చిట్ట చివరికి వెనక ఒక్కండును తనలేక ఏకాకి అయిపోయే ఒంటరిగా వెళ్ళి మడుగులో తలదాచుకున్నాడు. దానికి గల కారణం ఏమిటనమాట? ఈ అసూయ. అదే హనుమంతుని ఉపాసన చేస్తే ఏమిటనమాట? అరోగత. ఈ మానసికమైన ఈర్ష్య, అసూయ, కామం, క్రోధం ఇటువంటి రోగాలన్నీ తొలగిస్తాడు. అప్పుడు వీడు పరమ సాధువు పురుషుడవుతాడు. మంచి సూరత్వం, జ్ఞానం రెండూ ప్రసాదిస్తాడనమాట తద్వారా ఆయన. ఇక తరువాయి లక్షణం అజాడ్యం. జాడ్యము అంటే మందకొడితనం, జడము అంటే కదలకుండా ఉండడం. దాని లక్షణమే జాడ్యం. జడస్య భావ జాడ్యం. కొంతమంది ఏ పని చెప్పినా సరే అమ్మ అలాగేలండి అంటారు. వాళ్ళు కదలలేడు, పట్టాను, చురుకుతనం ఉండదు వాళ్ళకి. చురుకుతనం లేకపోవటమే జాడ్యం. హనుమంతుడి స్మరణ వల్ల ఏమిటి? అజాడ్యం, ఆ మందకొడితనం పోతుంది, ఉత్సాహంగా పనులు చేయగలుగుతాడు. చెక్క 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 ఏ పనన్నా చేయగలుగుతున్నాడంటే, సమయపాలన చేయగలుగుతున్నాడంటే, వేగంగా కార్యక్రమాల్లో చొచ్చుకుపోతున్నాడంటే అది హనుమంతుని యొక్క అనుగ్రహము. ఎందుకంటే హనుమంతుడు అంత చురుగ్గా చేస్తాడు, ఆయన తన భక్తులకు అజాడ్యం ఇస్తాడు కనుక, చురుకుతనం ఇస్తాడు కనుక. మనకి క్రమక్రమంగా కథల్లో తెలుస్తూ ఉంటాయి, ఎలా లంఘించాడు సముద్రం దాటి, ఎలా ఎక్కడికక్కడ బుద్ధిని ఎలా ఉపయోగించాడు ఆ మహానుభావుడు. ఊరికే కథ వినడం కాదు, ఆయనలో ఉన్న లక్షణాలు మనం పొందితే అసలు నిత్యం ఏ పనుల్లో అయినా ఆనందం తప్ప, విజయం తప్ప, అపజయం ఎరగమన్నమాట మనం. అందువల్ల హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుని అజాడ్యం పొందాలి. ఆపై వాక్పటుత్వంచ. హనుమంతుడు మహాపండితుడు, ఆయనను ఉపాసన చేస్తే మనకు అద్భుతమైన వాక్శక్తి వస్తుంది. ఎడతెరపి లేకుండా గంటల తరబడి మాట్లాడగలిగే శక్తి ఆ మహానుభావుడి దేవుళ్ళే వస్తుంది. మరి హనుమంతుడు వాక్పటుత్వం కదా. మరి హనుమంతుడు ఎంత పండితుడో మనకి కిష్కింధాకాండలో చెప్పారు. కిష్కింధాకాండలో రాముడు, లక్ష్మణుడు మారు వేషాలు వేసుకుని వచ్చినటువంటి హనుమంతుడిని చూశారు. వాళ్ళిద్దరూ పంపా సరస్సు దగ్గర నుంచి, మతంగ మహర్షి ఆశ్రమం నుంచి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ముందే చెప్పిందట శబరి, ఇక్కడ ఋష్యమోకం అనే ఒక పర్వతం ఉన్నది, ఆ పర్వతం మీద సుగ్రీవుడు ఉన్నాడు, ఆయనతో స్నేహం చేసుకుంటే మీకు కార్యక్రమంలో సిద్ధి కలుగుతుంది, శీతాన్వేషణకి ఆయన ఉపయోగపడతాడు అని. అందుకని వీళ్ళు ఋష్యమోక పర్వతం దగ్గరకు వస్తున్నారు. ఎప్పటికి కూడా మీకు వీలుంటే వెళ్ళండి. మనకి హోస్పేట లేక తోరణగల్లు అని రెండు ఊళ్ళు ఉన్నాయి కర్ణాటకలో. అక్కడికి వెడితే అక్కడ నుంచి సరిగ్గా 25 కిలోమీటర్ల దూరం వెడితే ఒకవేపేమో 25 కిలోమీటర్ల దూరంలో విజయనగరం ఉంది, హంపి విజయనగర సామ్రాజ్యం. ఇంకోవైపు 25 కిలోమీటర్ల దూరంలో ఋష్యమోక పర్వతం ఉన్నది. అంటే ఈ ఋష్యమోక పర్వతము, ఈ కిష్కింద ఇవి కర్ణాటకలోనే ఉన్నాయి. సరిగ్గా మనకి హోస్పేట నుంచి 25 కిలోమీటర్స్ కేవలం అంతే. అక్కడ పంపా సరస్సు ఉన్నది, అందులో తామర పువ్వులు వికసిస్తూ ఉంటే వస్తాయి సువాసన అద్భుతం. రాత్రిపూట పావులు తిరుగుతూ ఉంటాయి. ఉపాసన కోసం అక్కడ 3 రోజులుండి మేము రామాయణం చెప్పుకున్నప్పుడు చూసాం, ఏదో తెలియని ఒక దివ్యనాదం వస్తుంది అక్కడ. మధురమైన స్వరాలు వినపడతాయి రాత్రిపూట, చక్కని సువాసన వస్తుంది. అక్కడే శబరి తపస్సు చేసిన గుహ ఉన్నది, అదే మతంగ మహర్షి ఆశ్రమం కూడా. అక్కడ తప్పక ఒక రాత్రి నిద్రపోవాలి. శబరి గుహలో ఎంత దూరం వెళ్ళినా మనకి కటిక చీకటి అలా ఉంటుంది. ఆ రోజుల్లో దీపం లేని ఆ గుహలలో శబరి ఉండగలిగింది అంటే ఆవిడ ఎంత భక్తురాలో చూడండి. అక్కడ శబరి శరీరం విడిచిపెట్టింది, అక్కడే మతంగ మహర్షి శరీరం కాలిపోయింది, అక్కడే ఇంద్రుడు రాముడికి కూడా దర్శనమిచ్చాడు. అంత దివ్యస్థలం అది. అదిగో అక్కడ శబరి చెప్పగా రాముడు బయలుదేరి దగ్గరలోనే కేవలం మతంగ మహర్షి ఆశ్రమం, ఆ శబరి ఉన్న గుహ, పంపా సరస్సు నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే మనకి ఈ ఋష్యమోక పర్వతం ఉంటుంది. అక్కడ హనుమంతుడి పెద్ద ఆలయం కూడా కట్టారు కొండ మీద చిహ్నంగా. అదిగో అక్కడికి బయలుదేరారు రాముడు లక్ష్మణుడు. వస్తూ ఉంటే వాళ్ళు జటాధారులై ఉన్నారు, చేతిలో ధనుస్సులు పుచ్చుకున్నారు, ఆజానుబాహులు పైగా వాళ్ళు. ఆజానుబాహులు అంటే పొడుగు వాళ్ళని అర్థం చెబుతున్నారు చాలామంది. నిజానికి ఆజానుబాహుడు అంటే పొడుగువాడు కాస్తమా, జానువు అంటే మోకాళ్ళు అని అర్థం. ఎవరి చేతులు మోకాళ్ళకి తగులుతాయో వాళ్ళని ఆజానుబాహులు అంటారు. ఆ సమంతాత్, ఆ అనే సంస్కృత శబ్దమునకు సమంతాత్ సంపూర్ణం. ఇదే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫ్రమ్ టు అని ఎలా వాడుతున్నాం, ఫ్రమ్ సేతు టు హిమాచల్ అంటే ఆ సేతు హిమాచలం, అది సంస్కృతంలో. ఆ సేతు హిమాచలం అంటే సేతువు నుండి హిమాచలము వరకు. ఆ జానుబాహు అంటే మోకాళ్ళ వరకు, జానువుల వరకు వేళ్లాడే చేతులు కలవాడు. అది బాహు అంటే చేతులు లేవు, ఈ చేతులు ఎక్కడ దాకా ఉండాలి, జానువుల వరకు ఉండాలి. అయితే పద్మాకర్ గారు మీ చేతులు కూడా ఇలా అంటున్నారు, చీటికి మటికి యాక్షన్ చేసి చూపిస్తున్నారు, మోకాళ్ళకి తగులుతున్నాయి కదా. మీ రాజానుబాహువులు అంటే కూర్చున్నప్పుడు కాదు, నిలబడినప్పుడు ఎవడి చేతులు మోకాళ్ళకి తగులుతాయో వాళ్ళని ఆజానుబాహువులు అంటారు. అంతేగాని 6-7 అడుగులు పొడుగున్నటువంటి వాళ్ళందరూ ఆజానుబాహువులు కాదు, వాళ్ళు కేవలం లంబ శరీరులు అంటాం వాళ్ళని అంతే. అటువంటి రాముడు లక్ష్మణుడు ఆ రోజుల్లో వాళ్ళు మోకాళ్ళ వరకు ఉండేవన్నమాట వాళ్ళ చేతులు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళను చూచి సుగ్రీవుడు కంగారు పడి పారిపోతూ ఉంటే హనుమంతుడు ఎందుకయ్యే పారిపోతావు, అసలు వాళ్ళు ఎవరో తెలుసుకుని వస్తాను, వచ్చినవాడు శత్రువో మిత్రువో తెలుసుకోవాలి, కంగారు పడి పారిపోతే లాభం ఉంది. ఒక కష్టం వచ్చినప్పుడు భయంతో అటు ఇటు దూకితే దానివల్ల ఏ లాభమూ లేదు. అదే బుద్ధితో ఆలోచిస్తే అవతల కష్టాన్ని కూడా మనం సుఖంగా మార్చుకోవచ్చు. కొంచెం బుద్ధిబలం ఉపయోగించాలి. ఇప్పుడే వెడతాను నేనని ఒక బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు. సుస్పష్టంగా చెప్పారు, పరివ్రాజక రూపధృత్ అని ఒక పరివ్రాజక వేషం వేసుకున్నారు ఆయన. వేసుకుని రాముడు లక్ష్మణుడు ఉన్న చోటుకు వచ్చాడు. ఎదురుగుండా రామలక్ష్మణులను చూచి 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఇక్కడే దొరుకుతారు ఎన్ని మారు వేషాలు వేసిన. ఎప్పుడూ కూడా కొంతమంది నమస్కారం చేస్తే ఆ నమస్కారం పొందిన వాడికి నాశనం తప్పదు అన్నారు. ఎవరెవరు, గురుస్థానంలో ఉన్నవాళ్ళు, పురాణం చెప్పేవాడు, ఆ పౌరాణిక పీఠం మీద ఉన్నప్పుడు ఎవరికైనా దండం పెట్టాడా, ఆ దండం పుచ్చుకున్నవాడు, స్వీకరించిన వాడికి ఆ రోజు నుంచి క్రమక్రమంగా పతనం మొదలవుతుందిట. అందుకే మనకి భాగవతంలో దశమస్కంధంలో సూత మహర్షి పురాణం చెబుతున్నాడు నైమిషారణ్యంలో, అక్కడికి బలరాముడు వచ్చాడు, రాగానే బలరాముడికి దండం పెట్టలేదు ఆయన, పౌరాణికుడు దండం పెట్టకూడదని. దాంతో బలరాముడి కోపం వచ్చేసింది, నే వస్తే నాకు దండం పెట్టవా అని రోకలు పెట్టుకొని చంపేశాడు. భాగవతం చదివిన వాళ్ళకి, మార్కండేయ పురాణం ప్రథమాశ్యాసం చదివిన వాడికి ఈ కథ బాగా తెలుస్తుంది. ఆ దెబ్బతోటి ఋషులంతా కంగారు పడి, ఎంత పొరపాటు చేసావయ్యా, ఒక పౌరాణికుడిని చంపావు, పౌరాణికుడు పరబ్రహ్మస్వరూపుడు, ఆయన నమస్కరించకూడదు, ఇప్పుడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోమంటే చివరికి బలరాముడు ఈ సూత మహర్షి ఉగ్రశ్రవుడు అంటారు ఆయన కొడుకుని, ఆయన పేరు కూడా సూతుడే, ఆయనకి బతికించి ఆయనకి తండ్రి ఆయుర్దాయం ఇచ్చి అప్పటికీ పాపం పోకపోతే ఇల్వలాసురుడి కొడుకు పల్వలుడు అనేవాడిని చంపి ఆ తర్వాత ఇంకా కొంత పాపం మిగిలితే తీర్థయాత్రలు చేశాడు. ఇంత కథ మనకి భాగవతంలో దశమస్కంధంలో ఉంటుంది, మార్కండేయ పురాణంలో ఉంటుంది. కాబట్టి ఏమిటనమాట, పౌరాణికులు ఒకరు, గురువులు ఒకరు, సన్యాసులు ఇలాంటి వాళ్ళు సామాన్య గృహస్థులకి నమస్కారం చేయకూడదు. అలా చేస్తే ఆ పుచ్చుకున్న వాళ్ళకి ప్రమాదం, ఈ ఇచ్చిన వాడికి కూడా మొత్తం క్రియ నశిస్తుంది, వాళ్ళ జ్ఞానశక్తి పోతుంది. హనుమంతుడు బ్రహ్మచారి వేషంలో ఉన్నాడు, రాముడికి నమస్కరించాడు. అప్పుడు రాముడు చిరునవ్వు నవ్వి, ఈతడు సన్యాసి వేషంలో ఉన్నాడు కానీ సన్యాసి కాదు, ఇతడు ఇంకొకడు ఎవరో వానరుడని ముందే కనిపెట్టేశాడు. ఈ నమస్కారం చేయడం ద్వారా దొరికాడనమాట. ఒక్కొక్కప్పుడు మారు వేషం వేసిన పాత వాసన పోదు మనకి, అంచేత అలాగే ఆయన దండం పెట్టి తద్వారా కొంత దొరికాడు. అతన్ని కనిపెట్టడమే హనుమంతుని యొక్క లక్షణం, తెలుసుకోవడమే రాముడి యొక్క బుద్ధి అంటే. సరే, నమస్కరించాక హనుమంతుడు, తమరెవరు, చాలా అందంగా ఉన్నారు, అయినా కోదండాలు ధరించారు, వేషం చూస్తే మునివేషం, రాజకుమారుల్లా ఉన్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారని మొత్తం క్రమంగా మాటల్లోకి దింపి సుగ్రీవుడి మంత్రిని అని చెప్పాడు. హనుమంతుడు ఇంతసేపు మాట్లాడాక అప్పుడు రాముడు లక్ష్మణుడికేసి తిరిగి హనుమంతుడికి ఏం సమాధానం చెప్పలా, రెండు శ్లోకములు అంటాడు. ఇది కిష్కింధాకాండలో ఉన్న గొప్ప శ్లోకాలు ఇవి. చూసావా లక్ష్మణ, ఈ వచ్చిన మహానుభావుడు ఎంత చక్కగా మాట్లాడాడో. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్తుమేవం విభాషితు. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం బహువ్యాహరతానేన నకిల్చిత్ అపశబ్దితం. లక్ష్మణ, ఈ వచ్చిన వ్యక్తి ఋగ్వేదములో బాగా ఆరితేరిన పండితుడు, ఋగ్వేదం బాగా చదవకపోతే ఇంత చక్కగా మాట్లాడగలడా? ఇక్కడ ఒక రహస్యం, వరుసగా మూడు వేదాలు చెప్పాడు ఇందులో. అందులో మొదటిది ఋగ్వేదం. ఋగ్వేదం చదివితే క్రమ ప్రకారం మాట్లాడతా అంట. కొంతమంది మాట్లాడడం మొదలెడతాడు, ఒకటి మాట్లాడి మధ్యలో అది వదిలేసి డీవేట్ అయిపోయి అసలు కథ మర్చిపోతాడు, చివరికి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి మర్చిపోతాడు. అలా మర్చిపోకుండా క్రమం తప్పకుండా అవతల వాడికి అర్థమయ్యే రీతిలో ఇబ్బంది లేకుండా మాట్లాడాలి అంటే అది ఒక్క ఋగ్వేద పండితుడి వల్లే అవుతుంది. అందుకే హనుమంతుడి గురించి ముందేమన్నాడు, ఈతడు ఎంత సక్రమంగా మాట్లాడుతున్నాడో చూసావా, కాబట్టి ఋగ్వేద పండితుడు. నా అనృగ్వేద వినీతస్య అంటే ఋగ్వేదము బాగా తెలియకపోతే ఇంత బాగా మాట్లాడలేడు. రెండోది ఏం చెప్పాడు, నా యజుర్వేదధారిణ. యజుర్వేదం కంఠస్థం చేశాడు, జ్ఞాపకం పెట్టుకున్నాడు. అలా పెట్టుకోకపోతే కూడా ఇలా మాట్లాడలేడు. యజుర్వేదం మాట్లాడడం వల్ల లాభం ఏమిటి, స్పష్టంగా ఉంటుంది, వాకు కుండ బద్దలు కొట్టాడు చెప్పడం అన్నమాట. ఆ కథ చివరికి చెబితే అర్థం కాకపోతే లాభమేముంది, మనం మాట్లాడేది ఇతరులకి ఎంతో కొంత విషయం తెలియాలి. వీడి దారిని వీడు చెప్పుకుపోతూ ఉంటే అవతల వాడికి ఏమీ అర్థం కాకపోతే అయోమయిపోయిపోతే లాభం లేదు. చక్కగా గేదె పెరుగుందా అంటే అర్థమవుతుంది, కానీ మీ ఇంట్లో మహిష్యములు ఉన్నవా, మహిషి క్షీరములు ఉన్నవా అంటే అవతలవాడు చచ్చిపోతాడు గెలగెల్లాడి. కాబట్టి చక్కగా అవతలవాడికి సూటిగా తేలికగా స్పష్టంగా అర్థమయ్యేలా మాట్లాడాలి. ఆ మాట్లాడాలంటే యజుర్వేద పండితుడు అయి ఉండాలి. ఇంకా మూడవది ఏం చెప్పాడు, నా సామవేద విదుష. ఇతడు సామవేదంలో పండితుడే కాకపోతే శక్తుమేవం విభాషితం ఇలా మాట్లాడలేడు. అంటే సామవేదం యొక్క లక్షణం ఏమిటి, ఏ శబ్దం ఎలా పలకాలో అలా పలకడం సామవేదం వల్ల వస్తుంది. సామము అంటే స్వరప్రధానం అన్నమాట, ఎక్కడ ఒత్తాలి ఎక్కడ ఒత్తకూడదు, ఎక్కడ శబ్దం ఉచ్చరించాలి పైకి, ఎక్కడ కొంచెం తక్కువగా మాట్లాడాలి, ఇదంతా ఒక కళ, మాట్లాడడం కూడా ఒక పెద్ద కళ అన్నాడు. అంచేత ప్రవచనములలో ఎక్కడ ఏ శబ్దమును ఎంత స్పష్టతతో ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించాలి. సంస్కృత వ్యాకరణం మనకు అదే చెబుతున్నది, అకుహ విసర్జనీయానాం కంఠ అ అంటున్నాం మనం. ఆ అనగానే చూడండి కంఠం నుంచి వస్తుంది, క అనండి సరిగ్గా కంఠం నుంచి వస్తుంది, హ అనండి కంఠం నుంచి వస్తుంది, విసర్గ పలకండి కంఠం నుంచి పలుకుతున్నాం అంటే అవి కంఠం నుంచి పలకాలి. అలాగే సా శా అనే రెండు అక్షరాలు ఉన్నాయి, అంచేత స అనగానే సీత అన్నప్పుడు దంత్యం దంతములతో పలకాలి, శ అనగానే అది తాళవ్యం తాళువులతో పలకాలి. అంచేత శ్రీరాముడది ఇది సీత. ఈ పలకడంలో ఉచ్చారణలు తేడాలు తెలియకపోతే ఆ శబ్దం అనర్థం అవుతుంది. అందువల్ల ఈతడు సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడకుండా స్పష్టముగా శబ్దములను అక్షరములను క్రమం తప్పకుండా ఉచ్చరిస్తున్నాడు. సామవేద పండితుడు మాత్రమే ఏ అక్షరం ఎలా పలకాలో అలా పలుకుతాడు. కాబట్టి ఇతడు సామవేద పండితుడు, లేకపోతే ఇలా మాట్లాడలేడని చెప్పాడు. ఇది ఎవరిచ్చారు సర్టిఫికెట్టు? ఏ బయట బయట వచ్చే యూనివర్సిటీలు కాదు, సాక్షాత్ అవతారమూర్తి, శ్రీమన్నారాయణ అవతారమూర్తి. రాముడు లక్ష్మణుడితో చెబుతూ హనుమంతుడిని ఎంత పొగిడాడు అంటే హనుమంతుడు ఎంత పండితుడో ఆలోచిద్దాం. ఇక రెండవ శ్లోకార్థం. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం బహువ్యాకరతానేన నకించిద్ అపశబ్దితం. ఇతడు వ్యాకరణం పూర్తిగా చాలాసార్లు చదివాడు. వ్యాకరణానికి ఉన్న లక్షణం ఏమిటంటే ఒక్కసారి చదివితే ఏదో కొంతవరకు వస్తుంది, కానీ రోజు దాన్ని అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోకపోతే కొంతకాలానికి మర్చిపోతాం. అసలు ఎందుకు అది ఆ సూత్రం వచ్చిందో అనే విషయం పోయి అనవసరమైనటువంటి మేమంసలో పడిపోతాం. అందుకే ఏమన్నారు, అనభ్యాసే విషం శాస్త్రం. అభ్యాసంలో లేకపోతే శాస్త్రం విషమైపోతుంది. కాబట్టి రోజు అభ్యాసంలో పెట్టాలి. అభ్యాసం కూసు విద్య అండంలో రహస్యం అదే. హనుమంతుడి చేత వ్యాకరణం బహుధాశ్రుతం చాలాసార్లు వినబడిందట. అంటే వ్యాకరణంలో బాగా ఆరితేరిపోయాడు ఆయన, అభ్యాసంలో పెట్టాడు. వ్యాకరణ పాండిత్యం లేకపోతే ఇంతసేపు ఈ వచ్చినవాడు మాట్లాడాడు కదా, అప్పటికింకా రాముడికి అతని పేరు కూడా తెలియదు. అందుకే ఏమన్నాడు, ఇతడింతసేపు మాట్లాడినా నకించిత్ అపశబ్దితం, ఒక్క అపశబ్దం ఉన్నదా, ఎక్కడైనా పొల్లు మాట ఉన్నదా, చక్కగా వ్యాకరణయుక్తమైన పదాలే వాడాడు అని. వ్యాకరణం తెలియకపోతే మొత్తం అర్థమే మారిపోతుంది, మొత్తం భాష యొక్క స్వరూపమే మారిపోతుంది. చక్కగా ఆచితూచి మాట్లాడాడు, ఇతడు వ్యాకరణ పండితుడు. ఇలా రెండు శ్లోకాలతో రామాయణంలో వాల్మీకి మహర్షి కిష్కింధాకాండలో రాముడి ద్వారా లక్ష్మణునికి ఆ శ్లోకాలు వినిపిస్తూ హనుమంతుని గొప్పతనం చెప్పాడు. హనుమంతుడు ఇంత పండితుడు కాబట్టే, మహాత్ముడు కాబట్టే, ఇటు వేదాలలో లౌకిక వ్యాకరణాదులలో ఆరితేరినవాడు కాబట్టే ఆయనని స్మరించిన వాళ్ళు, ఆయనని స్తోత్రం చేసిన వాళ్ళు వాక్పటుత్వం పొందుతారు. హనుమంతుని యొక్క స్మరణ వల్ల వాక్పటుత్వం కూడా వస్తుంది. ఏకధాటిగా ఉపన్యాసం చెప్పే ముందు ఒక్కసారి ఆ హనుమంతుడిని తలుచుకోండి, తర్వాత ఎంత హాయిగా మాట్లాడవచ్చు. మోకం కరోతి వాచాలమని ఉట్టినన్నారా, మోగవాణ్ణి కూడా వాచాలుండి చేయగలడు ఆయన. ఇదిగో ఇటువంటి హనుమంతుడు సృష్టిలో అందరి చేత ఆరాధింపబడుతున్నాడు. ఏ ఊళ్ళో అయినా బాగా ఎక్కువగా ఉండేటటువంటి ఆలయాల్లో ప్రథమ స్థానం హనుమంతుడిది, అమ్మవారి గొళ్ళది తర్వాత. చూడండి, ఏ ఊళ్ళో అయినా ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో అమ్మవారు ఉంటుంది, పోలేరమ్మో అంకాలమ్మో మావుళ్ళమ్మో కొండాలమ్మో ఇలాగా లారీ వాళ్ళంతా అక్కడ ఆపి పూజ చేస్తారు. అలాగే ప్రతి గ్రామంలో ఎక్కడో చోట హనుమంతుడి విగ్రహం లేకుండా ఉండదు. దీనికి గల కారణం హనుమంతుడికి రాముడిచ్చిన వరం, హనుమంతుడికి సమస్త దేవతలు ఇచ్చిన వరం, హనుమంతుడికి ఋషులు ప్రసాదించిన వరం. హనుమంతుడు కేవలం వరాల వల్లే అంత గొప్పవాడవల, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు ఆయన, త్రిమూర్తి ఆత్మకుడు, రుద్రవీర్య సముద్భవుడు. హనుమంతుడికి అష్టోత్తర నామాలు ఉన్నాయిగా, 108 నామాలు. నిజానికి అష్టోత్తరం అంటాం కానీ అష్టోత్తర శతనామములు అనాలి. 8 ఎక్కువగా కలిగిన 100 నామాలు, అంటే 108 నామాలు. అందులో ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః అని ఒక నామం ఉన్నది. అంటే రుద్రుని యొక్క వీర్యము నుండి పుట్టినవాడు ఆయన, ఆయన కొరకు నమస్కారం. ఆయనలో సరే బ్రహ్మ ఎలాగో ఉన్నాడు, కాబోయే బ్రహ్మ, విష్ణుస్వరూపుడు, నిరంతరం రామభక్తుడు కనుక ఈ మూడంశములు ఉండడం వల్లే ఆయనని అన్ని మతాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు పూజిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా నెగ్గడానికి ఒబామాకు కూడా హనుమంతుడే తోడ్పడ్డాడు. మెడలో లాకెట్ పెట్టుకున్నట్ట అది చూసి మన వాళ్ళు టక్క 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 గుద్దారు. గుద్దారు అంటే ఓట్లు. ఆ హనుమంతుడు ఎంత సహాయం చేశాడు. కృతజ్ఞత పెట్టుకుంటే భవిష్యత్తు ఉంటుంది, ఆ హనుమంతుడిని మర్చిపోతే పునర్మూషికో భవ అవుతుంది. హనుమంతుడి శక్తి అంతా ఎంత అని చెప్పడానికి వీలు కానంత దివ్యశక్తి అన్నమాటది. దీనికి ఒక దివ్య కథ ఉన్నది. బహుశా ఈ సృష్టిలో మరెవరూ రాయలేరు, ఒక్క పరాశరుడు మాత్రమే రాశాడు ఆ కథని. పరాశరుడు అంటే వ్యాసుడి తండ్రి. ఒకనాడు వేదవ్యాసుణ్ణి తండ్రి స్వయంగా పరాశరుడు వచ్చి దర్శనం చేసుకున్నట్ట. ఇదేమిటి నాన్నగారు, కబురు పెడితే నేనే వచ్చేవాడిని, మీరు వచ్చారేమిటంటే, కాదయ్యా కార్యార్థినే వచ్చానన్నాడు. ఏమిటన్నాడు కొడుకు తండ్రికి నమస్కరించి. అప్పుడు ఆయన, వ్యాస నువ్వు పరమ పూజ్యుడివి, నా అదృష్టం వల్ల జన్మించావు, విష్ణుస్వరూపుడివి, ఆ విషయం నాకు తెలుసు. లేకపోతే సామాన్య మానవుడు వేదాలు విభజించగలడా, ఇన్ని పురాణాలు రాయగలడా? ఇవాళ మనందరం వేదవ్యాసుడికి నిరంతరం కృతజ్ఞతో నమస్కరించాలి. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు రాశాడు. బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు ఆయన లోకానికి. 1,07,281 శ్లోకాలతో కూడిన ఉద్గ్రంథం మహాభారతం ఇచ్చాడు. వేదాలు కలగాపులగంగా ఉంటే అనంతావై వేదాహ అన్నారు పూర్వం. అనంతములు వేదాలు, ఎక్కడ మొదలెట్టాలో ఎలా పూర్తి చేయాలో తెలిసేది కాదు. దానికి ఒక క్రమం ఇచ్చి 4 వేదాలుగా విభజించి అప్పటి నుంచి వేదవ్యాసుడయ్యాడు. ఇవాళ మనం ఆయన రాసినవే చదవలేకపోతున్నాం. ఆయన ఆ రోజులు ఎలా రాశాడో చూడండి. మరి ఏకంగా ఇన్ని గ్రంథాలు, ఇన్ని లక్షల శ్లోకాలు, ఇంత మహాకార్యక్రమం విష్ణుస్వరూపుడు కాకపోతే చేయగలడా? మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మ స్కాంద పురాణములు, ఈ 18 పురాణాలు. ఇవి కాకుండా సౌర కాళిక ఉశనసాది 18 ఉపపురాణాలు రాశాడు ఆయన. ఆయనని తండ్రి అంటున్నాడు, ఇవన్నీ రాసేసావయ్యా, నాకు ఇంకా రాయడానికి ఏం అట్టే పెట్టలేదు, అందుకే నువ్వు ముట్టుకోకుండా నేను రాసే భాగ్యం నాకు కలిగించమని అడగడానికి వచ్చాను, ఒక చరిత్ర కావాలన్నట్ట. ఏమిటి నాన్నగారు అన్నాడు, ఆంజనేయుడి చరిత్ర మాత్రం నేను రాస్తాను. శ్రీ ఆంజనేయ అంటూ ఆయన్ని తలుచుకుని రోజు ఆయన కథలు లోకానికి అందించాలి. అసలు ఆయన ఎలా పుట్టాడు, ఆయన అవతార రహస్యం ఏమిటి, ఆయన ఏ లీలలు చేశాడు, ఇవి లోకానికి అందించడానికి నాకు అవకాశం ఇవ్వమంటే, అలాగే నాన్నగారు దీనికి ఎంత చెప్పాలో మీరే రాయండి అన్నట్ట. ఆ రకంగా వ్యాసుణ్ణి బతిమాలుకుని మరీ తండ్రి రాశాడు ఇది. అందుకే దీనికి పరాశర సంహిత అని పేరు. ఇందులో హనుమంతుని అవతారం మొదలుకొని అనేక దివ్య కథలుంటాయి, ఆశ్చర్యకరమైన కథలుంటాయి. అందులో పరాశరుడు చెప్పాడు అసలు హనుమంతుడు ఎందుకు అవతరించవలసి వచ్చిందో. ఒకప్పటి మాట, భూలోకంలో గార్ధభనిస్వనుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర ఉన్న చల్లని ప్రదేశంలో కొండగుహలో ఉండేవాడు వాడు. వాడికి సమస్త లోకాలు జయించి మరణం లేకుండా వరం పొందాలనే కోరిక కలిగింది. వెంటనే వాడు శివుడి కోసం తపస్సు చేశాడు. మృత్యుంజయుడు గనక శివుడు, అత్యంత భక్తి శ్రద్ధలతో ఈశ్వరుడి గురించి 6 తపస్సు చేశాడు. ఈ 6 కేదార క్షేత్రంలో ఉన్నాడు. చల్లని మంచు ప్రదేశం కేదారం అంటే, పైగా సంవత్సరంలో 6 మూసేస్తారు ఆ స్థలాన్ని, అప్పుడు దేవతలు పూజిస్తారు. అదిగో 6 వీడు తపస్సు చేశాట అక్కడ. ఎంత మొండాడు, మామూలు కాలంలోనే కేదారంలో చలికి గజగజలాడిపోతాం. అటువంటిది ఈ కార్తీక మాసంలో పూర్ణిమ నాడు మూసేస్తే మళ్ళీ వైశాఖ పూర్ణిమ దాకా తీయరు. ఆ 6 పాటు అక్కడికి మానవ మాత్రుడు వెళ్ళడం అంటే ఇంకా చావడమే, ఆత్మహత్య. అటువంటి స్థలంలో వాడు 6 రోజు ఇంత పిడికెడు బూడిద తింటూ తపస్సు చేశాట. వాడి తపస్సుకి వాడి పంచాక్షర మంత్ర జప నిష్ఠా పరత్వానికి మెచ్చుకుని శివుడు ప్రత్యక్షమయ్యాడు. వాడు పొంగిపోయాట. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. అత్యంత భక్తితో, రాక్షసులకి నిజంగా భక్తి ఎక్కువ, మొండితనం ఎక్కువ. తన 6 దీక్షకే మెచ్చుకుని ప్రత్యక్షమైన శివుణ్ణి తన్మయుడై గానం చేసి వాడు బాగా సామవేద పండితుడు కూడా, సంగీత పండితుడు. అందుకని శివుణ్ణి గానం చేసి పూజించాట. లోకానికి శుభం తప్ప అశుభం ఇవ్వని శివుడి కోసం నమస్కారం, శంభుడికి నమస్కారం, పార్వతీ వల్లభుడి కోసం నమస్కారం, సమస్త దేవతలకి తండ్రివి అటువంటి నీ కోసం నమస్కారం. మంగళం తప్ప లోకానికి పొరపాటును కూడా అమంగళం ఇవ్వనివాడు శంకరుడు అంటే, శం అంటే శాంతి సుఖం ఆనందం, శం కరోతీతి శంకర, శం అంటే ఆనందమును కలగజేస్తాడు కనుక శంకరుడు, అటువంటి నీకు నమస్కారం. సూర్య చంద్ర అగ్నులు ముగ్గురు నీకు మూడు కళ్ళు, అటువంటి త్రినేత్రధారివైన నీకు నమస్కారం అని భక్తితో ప్రార్థన చేస్తే ఆయన మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమన్నట్ట. మరణం లేకుండా ఎవరికి వరం ఇవ్వరు మీరు, అంచేత అది ఎలాగో కోరుకోను. నాకు చావు లేకుండా బదులుగా చావు రావడానికి ఒక దివ్య వరం కోరుకుంటాను. ఏమిటా వరం? అసలు ఇక్కడే ఉంది మెలంతా, రాక్షసుడి యొక్క తెలివితేటలు. నాకు మరణం రావలసింది ఎప్పుడొకప్పుడు. నేను ఎలా చస్తానో వరమిచ్చిన నీకు నాకు తప్ప ఎవరికి తెలియకూడదు. వరం నువ్వు ఇచ్చావు కనుక నీకు తెలియాలి, పుచ్చుకున్న నాకు తప్ప నా మరణ రహస్యం మరోడికి తెలియకూడదు. ఫలానా కారణంతో చావాలి, ఆ కారణం ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు అంటే ఆ కారణం ఏమిటో శివుడికి వీడికి తప్ప తెలియకూడదు, అది సస్పెన్స్ చివరిదాకా. అంచేత వాడికి మొత్తం మీద ఒక్క వ్యక్తి చేతిలో చావు కోరుకున్నాడు. ఆ వ్యక్తి ఎవడో ఏమిటో శివుడికి వాడికి తప్ప ఇంకొకటి ఎవడికి తెలియదు. సంస్కృతంలో అషడక్షీణము అంటారు దీన్ని. తెలుగులో మామూలుగా వ్యవహారంలో ఏమంటామంటే మనం రెండో కంటివాడికి తెలియకూడదు రహస్యం అంటాం. కానీ రెండో కంటివాడికి తెలియకుండా రహస్యం ఎలా ఉంటుంది? ఏ వ్యక్తికైనా రెండు కళ్ళు ఉంటాయి. రహస్యం అంటే ఇద్దరి మధ్యలో ఉంటే రహస్యం, వీడి ఒక్కడి దగ్గర ఉంటే దాన్ని రహస్యం అని ఎలాగానం. అప్పుడు ఇద్దరి మధ్యలో మాత్రమే దక్కుంటే వీడికి రెండు కళ్ళు, వాడికి రెండు కళ్ళు, నాలుగు కళ్ళు. కాబట్టి నాలుగు కళ్ళవాడికి తెలియకుండా కుదరదు. కానీ తెలుగులో మనం ఏమంటున్నాం, రెండవ కంటివాడికి తెలియకూడదంటే ఇద్దరు గుడ్డాళ్ళు అయినా అయి ఉండాలి. అందుకే సంస్కృతంలో అషడక్షీణము అంటారు, అంటే ఆరు కళ్ళకి తెలియకూడదు. రహస్యం అంటే ఇద్దరికి తెలియాలి కనుక ఇద్దరికి రెండు రెళ్ళు నాలుగు కళ్ళు ఉంటాయి. మూడోవాడికి తెలిస్తే అది రహస్యం కాదు, ముగ్గురు కలిస్తే మూడు రెళ్ళు ఆరు కళ్ళు. ఆరు కళ్ళకి తెలియకుండా ఉండడమే అషడక్షీణము, షట్ అంటే ఆరు కనుక. ఇలా అద్భుతమైన పదాలు ఉన్నాయి, చాలా బాగుంటాయి. అసలు వింటూ ఉంటేనే మనకి అనేక రహస్యాలు ఉంటాయి ఈ కథల్లో. కాబట్టి మొత్తం మీద ఆ రహస్యం వారికి తెలియకూడదు. తథాస్తు అన్నాడు శివుడు, మాయమైపోయాడు. ఇప్పుడు ఆ రాక్షసుడికి వరం వచ్చింది మరణం లేకుండా, కానీ ఆ వరం ఏమిటో ఎవరికి తెలియకుండా పోయింది. ఆ రాక్షసుడి పేరేమనుకున్నాం? గార్దభనిస్వనుడు. ఎందుకు వాడికి ఆ పేరు వచ్చిందంటే ఈ పైభాగం అంతా గాడిద రూపంలో ఉండేదట వాడికి. వాడు అరిస్తే, వాడు మాట్లాడితే గాడిద కూసినట్టు ఓండ్ర పెట్టినట్టు ఉండేది. అంత మధుర కంఠస్వరం వాడిది. ఆ గాడిద కంఠంతో సంగీతం కూడా నేర్చుకున్నట్టు వాడు. ఇంకేముంది, వాడికి వరం వచ్చింది, వాడి మరణ రహస్యం వాడికి తెలియదు. దాంతో వాడు విజృంభించాడు, దేవతల్ని తన్నాడు, మానవుల్ని పీకాడు, కనిపించిన వాళ్ళందరినీ జయించడం మొదలుపెట్టాడు. సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులలో వాడిని ఎదిరించగలిగేవాడెవడూ లేకుండా పోయాడు ఈ సృష్టిలో. దాంతో లెక్క జమ లేకుండా తిరిగాడు వాడు. కొంతకాలానికి దేవతలు అల్లాడిపోయారు, హాహాకారాలు చేశారు, మమ్మల్ని ఎవరు రక్షిస్తారంటూ ఏడ్చారు. చివరికి శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడ్డారు, హరీ రక్షించమన్నారు. గార్దభనస్వరుడి వల్ల మా అందరిలో ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వస్తుందో తెలియటంలా మమ్మల్ని కాపాడమంటే శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని కాపాడటం ప్రస్తుతం నా వల్ల కాదు, ఎందుకంటే ఆ రాక్షసుడికి వరాలు ఇచ్చిన వాడు శివుడు, వాడికి మరణం ఇచ్చాడు. కానీ ఆ మరణ రహస్యం ఎవరికి తెలియకుండా చేశాడు. అది ఇప్పుడు మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాం, అప్పుడు వాడిని చంపుదాం అని విష్ణువు దేవతల్ని వెంట పెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళాట. శివుడు ఆ సమయంలో వారణాసిలో ఉన్నాడు, కైలాసంలో లేడు. అందుకే అందరూ కట్టకట్టుకుని కాశీక్షేత్రానికి వచ్చారు. అత్యంత పవిత్ర క్షేత్రం, దివ్యక్షేత్రం కాశీ, అక్కడికి చేరారట. పరమేశ్వరుడు యోగముద్రలో ఉన్నాడు, ధ్యానముద్రలో. గంగాతరంగరమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియం అనంగమదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. భజ విశ్వనాథం. చాలా ఆనందపడిపోయాడు ఆయన. శివుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు విష్ణువు, స్వామి నీ జడలు చాలా అందంగా ఉంటాయి, ఆ రమణీయమైన జడలలో గంగానది అలా సుళ్ళు తిరుగుతూ ప్రవహిస్తుంది. ఆయన జుట్టు ఒక పెద్ద దబరా గిన్నె, ఆ గిన్నెలో నీళ్ళు అన్నమాట గంగ. ఆ గంగ అలా గిరగిరా తిరుగుతూ ఉంటుంది, బయటికి రాలేదు, అందులోంచి బయటికి వచ్చే అవకాశం లేకుండా ఈయన మూత చుట్టినట్టుగా చుట్టేసేట జడలు. అదే రావణాసురుడు తన అద్భుతమైన శివస్తోత్రంలో, శివతాండవ స్తోత్రంలో రాస్తాడనమాట. రావణాసురుడు మహాపండితుడు, వాడు సంస్కృతంలో నవవ్యాకరణ పండితుడు. అందుకే జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని అంటాడు. అసలు ఇలాంటి ఉపమానాలు ఎవడన్నా వేయగలడా అనిపిస్తుంది ఒక్కోసారి. జట అంటే జడలు, అది కటాహ అంట. కటాహం అంటే పెద్ద గిన్నె అనమాట. పులిహేరలు అన్నాలు వండడం కోసం పెద్ద పెద్ద దబరా గిన్నెలు పెడుతూ ఉంటారే టిప్ టాప్ వాళ్ళు, అంత గిన్నెటది. ఈ కటాహంలో జడలు అనే గిన్నెలో సంభ్రమత్తు తొట్టుపాటు పడి అందులో పడిపోయింది గంగ. బయటకు వద్దామనుకుంటోంది, బయటికి రావడానికి దారి లేదు, అందుకని అందులో గిరా 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 అలా తిరుగుతుందన్నమాట, సుడి తిరుగుతుందన్నమాట, సుడిగుండం తిరిగినట్టుగా. అందులోంచి బయటికి రావడానికి దారి లేక ఆ కెరటాలతో పైకి వచ్చి మళ్ళీ అందులోనే పడుతోంది. ఎందుకు పైకి రాలేకపోతుంది? గిన్నెకి మూత పెట్టినట్టుగా శివుడు ఈ జడలు అనే గిన్నెలో బంధించి పైన జటాజూటంతో ముడేసేశాడు. దాంతో ఆ జడల్లోంచి బయటికి రాలేక ఆవిడ నానాగందరగోళం పడిపోతుందిట. అటువంటి గంగానదిని జడలలో ధరించిన శివుడికి నమస్కారం అంటాడు రావణాసురుడు. అదనమాట ఇక్కడ గంగాతరంగ రమణీయ జటాకలాపం, అది అందమైన జడలవి, అందులో గంగానది ఉన్నది ప్రవహిస్తూ. ఎప్పుడు శివుడికి సగభాగంలో గౌరీదేవి ఉంటుంది, పార్వతీదేవి. గౌరీ విభూషిత వామభాగుడు అనమాట, నిరంతర విభూషిత వామభాగుడు. పైగా సాధారణంగా భార్యకి సగం శరీరం ఇస్తే అది ఇవాళ్ళు ఉండొచ్చు, రేపొద్దున పోవచ్చు. నిరంతరం విడిచిపెట్టకుండా గౌరీదేవిని ఎడమ భాగంలో పెట్టుకున్నాడు ఆయన. విష్ణువుకి ప్రియుడు ఆయన, పాడేది విష్ణువు కనుక నారాయణ ప్రియమన్నాడు. అనంగమదాపహారం, మన్మధుడి యొక్క గర్వాన్ని వాణ్ణి భస్మం చేయడం ద్వారా తొలగించావు. అటువంటి వారాణసీపురపతి విశ్వనాథ, నిన్ను భజిస్తున్నాను, నిన్ను ధ్యానం చేస్తున్నాను అనగానే శివుడు కళ్ళు విప్పి శ్రీమన్నారాయణుడికి స్వాగతం పలికి దేవతలంతా కలిసి వచ్చారు. ఏం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు విష్ణువు వెళ్ళగా అన్నట్ట, స్వామి నువ్వు గార్ధభనేశ్వరుడికి తపస్సుకి మెచ్చుకుని వరం ఇచ్చావు, వాడికి ఏదో మరణానికి కావలసిన వరం ఇచ్చావు, వాడు ఎలా చస్తాడో నీకు వాడికి తప్ప తెలియదు ఎవరికి, వాడిని మరి ఎలా చంపగలుగుతాం, వాడు చావడానికి ఏదైనా మంచి మార్గం ఉంటే మాకు చెప్పు, వాడికి ఏం వరం ఇచ్చావో చెప్పమన్నట్ట. శివుడు నవ్వి, నేను వాడికి వరం ఇస్తున్నప్పుడే వాడికి మరణ రహస్యం ఎవరికి చెప్పను అన్నాను, ఇప్పుడు నీకు చెబితే వరం ఇచ్చి తప్పిన వాడిని అవుతాను, కాబట్టి వాడి మరణ రహస్యం గుట్టు, ఆ గుట్టు విప్పడానికి వీల్లేదన్నాడు. ఇప్పకపోతే వాడు చావడు, వాడు చావకపోతే లోకాలన్నీ నశించిపోతాయి, నీ భక్తులను మమ్మల్ని కాపాడమన్నాడు ఆయన. ఏమైనా సరే ఒకసారి వరం ఇచ్చాక ఆ వరం ఇతరులకు చెప్పకూడదు, మాటిచ్చాను తప్పదన్నాడు ఆయన. దాంతో విష్ణు ఆగ్రహించాడు, నువ్వు వాడికి ఏం వరం ఇచ్చావో అది నేను తెలుసుకుని వాడిని సంహరిస్తాను, అలా సంహరించకపోతే తవదాస్యం కరిష్యామి, నేను నీకు సేవ చేస్తాను అన్నట్టు విష్ణువు. శివుడు చిరునవ్వు నవ్వాడు, వాడి మరణ రహస్యం తెలుసుకుని వాడిని నువ్వు చంపగలిగితే నేను కూడా అలాగే నువ్వన్న ప్రతిజ్ఞ చేస్తున్నాను, తవదాస్యం కరిష్యామి. పరాశర సంహితలో ప్రథమాధ్యాయంలో ఉన్న శ్లోకం ఇది, నేను నీ సేవ చేస్తానన్నట్ట. ఇద్దరూ ప్రతిజ్ఞ చేశారు మహానుభావులు కనుక. ఎందుకు చేశారు? లోక కళ్యాణం జరగాలి కనుక వాళ్ళు కూడా ప్రతిజ్ఞ చేశారు. ఇదేదో మనవాళ్ళు రాజకీయ నాయకులు చేసుకునే చిన్నా చితక ప్రతిజ్ఞలు కావు, ఇవి లోక శ్రేయస్సు కోసం మహానుభావులు చేసిన ప్రతిజ్ఞ. తర్వాత విష్ణు అక్కడి నుంచి వచ్చేశాడు. ఇంకా ఈ గార్ధభనేశ్వరుడి మరణ రహస్యం శివుడు చెప్పడు, ఇంకా చెప్పదగిన వాడు ఎవడు? వాడే. వాణ్ణి పట్టుకోవాలి, వాడి నోటి ద్వారానే వాడి మరణ రహస్యం చెప్పించాలి, అప్పుడు వాడిని చంపాలి. చంపితే లోకాలకి శ్రేయస్సు, అంతేగాని ప్రత్యేకంగా శివుడి చేత చాకరీ చేయించుకోవాలని కదా ఆయన ఉద్దేశం. దీనికి సమయం రావాలిగా, వస్తుంది, దేనికైనా కాలం చేకూరుతుంది. ఒకసారి అనుకోకుండా కార్తీక మాసం వచ్చింది. ఆశ్వయుజ మాసము, కార్తీక మాసము, ఈ రెండింటిని శరత్కాలం అంటారు. ఈ శరత్కాలంలో పూర్ణిమ నాడు చంద్రుడు చాలా స్వచ్ఛంగా ఉంటాడు, అద్భుతమైన వెన్నెల వస్తుంది. ఆ వెన్నెల పిండి వెన్నెల, పుచ్చ పువ్వులు పూసినట్టుగా పుచ్చ పువ్వులు చాలా తెల్లగా చక్కగా రాత్రిపూట వికసించి కనపడతాయి. అలా వెన్నెల కాస్తోందట, వాతావరణం అంతా మారిపోయింది. శ్రీ మహావిష్ణువు గార్ధభనస్వనుడు నివసించే కేదార ప్రాంతం దగ్గరకు వచ్చేశాడు. తన దివ్య మహిమతో మల్లె పువ్వులు, చామంతి పువ్వులు, విరజాజులు మొదలైన పూల మొక్కలన్నీ గుబాళించేలా చేసేశాడు. వసంత ఋతు వచ్చేలా చేసేశాడు. కాసేపు సరిగ్గా వెన్నెల కురుస్తోంది. ఆ సమయంలో పరమాత్ముడు పరమసుందరీమణిగా మారిపోయాడు. జగన్మోహిని రూపం ధరించాడు. ఏమి సౌందర్యం! ఒక్కసారి చూసినవాడు మూర్ఛపోవలసిందేట. పాలమున్నీటి లోపలి మీది మీగడ మిసిమియో ఈ ఛాయ నెలరేని తళుకు వెన్నెలల మెలమెలల కలవోత నెలత నవ్వులకొయేమో నడికిరే ఎలమెడు నల్లని మొగిళ్ళులే కలికికి తల కట్టుగా అమరెను ఎలమావి లే జివురుల వేసి తీయగా కూయు కోయిల కూత గొంతుకయ్యకో కలువ పువ్వులే కలికికి కన్నులేమో తమ్మి పువ్వులే అడుగులై తనరనేమో దీని బొడగన్న కన్నులు దేనినైనా చూడవోలునే వేయి మెచ్చులిక ఏలా పాల సముద్రం చిలికి అందులో నుంచి మేగడ బయటికి తీసి ఆ మేగడని ఒక చర్మంగా మరిస్తే ఎలా ఉంటుంది? అంత కోమలంగా హాయిగా ఉందిట జగన్మోహిని చర్మం. అంటే ఆ చర్మం పాలమేగడ వంటి కాంతిని వెదజల్లుతోంది. అంత నున్నగా కూడా ఉందన్నమాట. స్త్రీ చర్మ సౌందర్యం అలా ఉండాలి. ఇక పిండి వెన్నెలో కురుస్తున్నాడు చంద్రుడు. ఆ చంద్రుడి వెన్నెలలు, పైగా పూర్ణిమ నాటి చంద్రుడి వెన్నెలలు ఆవిడ నవ్వుల్లో ఉన్నాయట. ఆమె నవ్వితే వెన్నెల కురిసినట్టుంది అని అంతరార్థం. చర్మము తెల్లగా చక్కగా ఉంది మేగడలాగా, నవ్వులు వెన్నెలల్లో ఉన్నాయి. ఇంకా శరీరంలో తక్కిన అవయవాలు సౌందర్యానికి చిహ్నాలు. ఇక జుట్టెలా ఉంది. నడికిరే ఎలమెడు నల్లని మొగిలిలో కలికికి తలకట్టుగా నమరెను. అమావాస్యట, అసలే అమావాస్య అంటే చీకటి కదా, పైగా అర్ధరాత్రి. ఆ సమయంలో ఎంత కటిక చీకటి ఉంటుంది! ఆ కటిక చీకటి జగన్మోహినికి జుట్టుగా మారిందా అన్నట్టుగా ఉందట. అందుకే తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో మొలక చీకటి జలజల రాల్పగా అవ్వచ్చు అంటాడు. అక్కడ ఆడవాళ్ళ జుట్టుని ఇలా కొడితే అందులోంచి కటిక చీకటి నేల మీదకి రాలుతుందట. ఆ జుట్టు అంత నల్లగా ఏ రంగులు వెయ్యకుండా స్వతసిద్ధంగా ఉంది అంటాడు ఆయన. ఇదిగో ఈ జగన్మోహిని జుట్టు అంత చక్కగా ఒత్తుగా కిందకి వెళ్లాడుతుంది అన్నమాట. పైగా ఒత్తుగా కూడా, సవరాలు గివరాలు ఏం లేవు, అంతా పొడుగు జుట్టే. అది శ్రీమన్నారాయణుడి కృత్రిమ వేషం అలా ఉన్నదన్నమాట. లోకాలను ఆకర్షించాలంటే స్త్రీకి ముందు చర్మం బాగుండాలి, తర్వాత ముఖంలో నవ్వు ఉండాలి అందంతో పాటుగా, ఆపై తర్వాత అది జుట్టు అన్నారు. అందుకే ఒక క్రమం ఉన్నది ఇందులో. ఇంకా ఆమె పాడుతున్నది, పాడుతూ ఉంటే కోయిల కూసినట్టుంది, మామూలు కోయిలు కదట. ఎలమావి లేజివురుల మేసి తీయగా కూయు కోయిల కూత గొంతుకయ్యకు. వసంత ఋతువులో తీయమామిడి చెట్ల చిగుళ్ళు మేసి మత్తెక్కి కుహు కుహు అని కూస్తూ ఉంటాయి కోయిళ్ళు. ఆ కోకిల కోతలు ఆవిడ కంఠమా అన్నట్టుగా ఉంది. అంత మధురంగా పాడుతుందన్నమాట. ఇక కలువ రేకులు పట్టుకొచ్చి కళ్ళుగా పెట్టారా, మెత్తని తామర పువ్వుల యొక్క లాలిత్యం ఎర్రని ఆమె చిగురు పాదాలుగా మారిందా అన్నట్టుగా ఉన్నది. ఇంతెందుకు ఈ సుందరీమణిని చూచిన కళ్ళతో ఇంక ఎవరిని చూడలేం, వెయ్యి రకాలుగా పొగడ్డం దండగా అనుకున్నాడు ఆ సమయానికి అక్కడికి వచ్చి ఆ జగన్మోహినిని చూచిన గార్ధభనస్వనుడు. ఆమె గానమాధుర్యం, ఆమె రూపం, ఆమె సౌందర్యం, ఆవిడ కట్టు బొట్టు ఇవన్నీ వాడిని బాగా ఆకర్షించేశాయి. ఎంతటి వాడైనా స్త్రీ కడగంటి చూపుకి బొంటైపోతాడు. ప్రహ్లాద చరిత్రలో చెప్పిన మాట అదే. ప్రహ్లాదుడు అంతటి వాడు, హాలాపాన విజృంభమాణమద గర్వాతీత దేహోల్ల సద్బాల లోకన శృంఖలా నిచయ సంబద్ధాత్ముడై లేశమున్ వేలానిస్సరణంబు గానక మహావిద్వాంసుడున్ కామినీ హేలాకృష్ట కురంగ శాపకమగున్ హీనస్థితిన్ గంటిరే అంటాడు ఆయన. బాగా మనిషిని పతనం చేసే వాటిలో ఒకటి మద్యపానం, రెండోది మగువు యొక్క చూపులు. బాగా తాగి మత్తెక్కి స్త్రీ కడగంటి చూపుకి లేడి కోనలో ఆకర్షింపబడి ఆ కొంగుచ్చుకుని వెంటబడిపోతారట. వీడు గార్ధవనేశ్వరుడు అలాగే వచ్చి పడిపోయాడంతే. ఒక్క క్షణంలో బొట్లో పడిపోయాడు. ఆ సౌందర్యానికి ఆకర్షితుడైపోయాడు. సుందరి ఎవరు అన్నాడు. కాశిత్వం సుందరి, ఓ సుందరి ఎవరవు నీవు? దైవీవా మానుషీవాచ, దేవతా స్త్రీవా మనుష్య స్త్రీవా? మానవ స్త్రీవి కాదు అనడానికి నిన్ను చూస్తే మాకు కొన్ని విషయాల వల్ల అర్థమవుతున్నది. అందులో ఒకటి, మనుష్యుల యొక్క స్త్రీలకి మానవ స్త్రీలకి కంటి మీద రెప్పపాటు ఉంటుంది.